ప్రియమైన ఆత్మ బంధువులారు, ఇక్కడ షిరిడి సాయిబాబా సేవా సమితి వారు ఈ కార్యక్రమం చాలా నిండు హృదయంతో నిండు మనస్సుతో చాలా బాగా ఏర్పాటు చేశారు. సుమారు 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి రావాలనుకుంటున్నాం. ఏది ఎప్పుడు జరగాల అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి సాయిబాబా గారి సేవా కార్యక్రమంలో పాల్గొని అదృష్టం మాకు లభించింది. జనరల్గా ఇప్పుడు ప్రపంచంలో, ముఖ్యంగా మన భారతదేశంలో బాబా గారి భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. బాబా గారు అవతార పురుషుడు. బాబా గారి రూపాన్ని ధ్యానం చేసి బాబా గారి యొక్క నామాన్ని స్మరించి ఆయన చెప్పినటువంటి ఉపదేశ వాక్యాలు ఆప్త వాక్యాలు స్మరించుకుంటూ అనేక మంది తరిస్తున్నారు, అనేక మంది బాగుపడుతున్నారు. బాబా గారంటే చిన్న నామ కాదు, బలకట్ట కాదు, ఒక పెద్ద ఓడ. ఆయన ద్వారా 1000 మంది తరించబడుతున్నారు. నామ అయితే 10 మంది, బలకట్ట అయితే 30 మంది, ఓడ అయితే అనేక 1000 మంది. ఓడ అతి ఇటు జారేసి బాబా గారంటే పెద్ద ఓడ అంటే అనేక మందిని అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, అవిద్యలోంచి విద్యలోకి, బంధంలోంచి మోక్షంలోకి, చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొస్తున్నారు బాబా. జీవితాన్ని, మన జీవితాన్ని సారవంతం చేశారు. అనేక మంది జీవితానికి వెలుగు చూపించారు. మనం ఏదైనా ఆకలి వేసినప్పుడు అన్నం కోసం ఎలా తప్పిస్తాం, దాఖలు వేసినప్పుడు నీళ్లు కోసం ఎలా తప్పిస్తాం, చీకట్లో ఉన్నప్పుడు వెలుతురు ఎప్పుడు వస్తుందని ఎలా చూస్తాం, అలాగే అజ్ఞానంలోంచి బయటపడి జ్ఞానంలోకి రావాలన్నప్పుడు వాళ్ళ అనుగ్రహం ఎలా ఉందో మనకు. అజ్ఞానంలోంచి బయటకు రావాలి, అవిద్యలోంచి బయటకు రావాలనే తపన వారి అనుగ్రహం లేకుండా మనకు, వారి దయ లేకుండా. ఏదో ఒక సత్పురుషుడు, ఒక సద్గురువు, ఒక అవతార పురుషుడు, ఒక మహర్షి, ఒక మహాత్ముడు, ఎవరొకరక ఒక దేవత యొక్క అనుగ్రహం లేకుండా మన అజ్ఞానంలోంచి బయటకు రాలేము, అవిద్యలోంచి బయటకు రాలేము, వచ్చే అవకాశం కూడా. నాకు చాలా సంతోషమైంది. బంగారం చోట ఒక వస్తువు చేయించి బాబా గారి చేతికి అలంకరింపజేసి నన్ను శివుణ్ణి అలంకరిస్తాను. శివాలయంలో శివుణ్ణి అలంకరి, విష్ణువాలయంలో విష్ణువుని అలంకరిస్తాను, అలాగే దేవి యొక్క కాలాల్లో దేవిని అలంకరిస్తాను. ఎందుకు వారిని అలంకరిస్తున్నారు? విష్ణువుడు అలంకరిస్తున్నారు, దేవిని అలంకరిస్తున్నారు, శివుణ్ణి అలంకరిస్తున్నారు, బాబాని అలంకరిస్తున్నారు, ఎందుకు అలంకరిస్తున్నారని దానికి ఒక పరమార్థం. మానవుడు మనస్సు ఇంద్రియాల ద్వారా ఎక్కువ విషయాల మీద మనం ఎక్కువ ప్రకృతి ఆకర్షిస్తుంది, రూపాలు నామాలు ఎక్కువ ఆకర్షిస్తుంది. మన జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ఆలోచన, ఆ రోజుకి ఆ రోజు ఆలోచన పెంచుకుంటూ రావాలి, అహంభావన తగ్గించుకుంటూ రావాలి. ఇది సాధన అంటే స్థిమితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, కాంతిగా ఉండాలి, ఆలోచన పెంచుకుంటూ రావాలి, అహంభావన తగ్గించుకుంటూ. ఎందుకు మీరు అందరినీ అలంకరిస్తున్నారు? దానికి ఒక రహస్యం, అందరి మీరు జాగ్రత్త పెట్టు. రహస్యం ఏంటంటే మన మనస్సు విషయాల మీద విషయ చింతన ఎక్కువ మనిషికి, మనకు మన మనస్సు ఎక్కువ విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. ఆత్మచింతన తక్కువ, దైవ చింతన తక్కువ, విషయ చింతన ఎక్కువ, లోక చింతన ఎక్కువ. మన శరీరం చనిపోయిన తర్వాత కత్తిలి మన శరీరాన్ని కాల్ చేస్తాం. చింతాకంతి చింతన్నా బతుకున్న మనిషి నా చింత కాల్ చేస్తాం. చనిపోయిన శరీరాన్ని కత్తిలు కాలుస్తున్నాయి. మీరు ఎవరైనా దంగ పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక విషయం గురించి చింత ఉందనుకోండి, మీరు బతుకుండగానే కాలిపోతాం. చింతాకంత చింతున్నా మిమ్మల్ని జీవించుండగా కాల్చి మన శరీరాన్ని కట్టెలు కాల్చినట్టు చెయ్యి మనిషి. అంచేత ఆ చింత తగ్గటానికి మన మనస్సు విషయాలను ఎక్కువ ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి విషయాలు విషయాకర్షణకి ఎక్కువ లోబడుతూ ఉంటుంది. మనకి ఈశ్వరుడు పట్టుకున్న విషయాల మీద ఉన్న ఆకర్షణ ఈశ్వరుడి మీద ఉండదు. ఆకర్షణ విషయ చింతన, విషయ చింతనకు ఉన్నంత బలం, మనం విషయ చింతన ఎంత వేగంగా విషయ చింతన వైపుకి మన మనస్సు వెళ్ళిపోతున్నా అంత వేగంగా ఆత్మచింతన వైపుకి రాదు. దైవ చింతన చేయమని తొందరగా చేయదు. అంచేది మన పెద్దలందరూ ఒక ఉపాయం ఆలోచించి, మనకి రూపం అంటే ఇష్టం, నామం అన్నా బాగా ఇష్టం. ఎవరికైనా మీరు ఈ గోడ మీద మీ పేరు రాస్తామంటే వాళ్ళు మంచి బాగా సందాలిస్తారు, బొమ్మ వేస్తామంటే వాళ్ళు సంతోషిస్తారు. నేను మన అందరం విద్యావంతులు అవటం కోసం ఈ మాటలు చెప్తున్నాను, విమర్శల కోసం చెప్పటం లేదు. మీరందరికీ ఆత్మజ్ఞానం కలగాలి, మీరందరూ జీవన్ముక్తులు అవ్వాలి, స్థితప్రజ్ఞనుడు అవ్వాలి. ఎవరో శ్రీ సాయిబాబు రమణ మహర్షి జ్ఞానం అయిపోతే సరిపోదు, మీరు కూడా అవ్వాలి, అంతరు వాళ్ళు అవ్వాలి, అంతరు వాళ్ళు అవ్వాలని వాళ్ళు బోధించారు. కాలక్షేపణ కాదు, ఇది మార్కెట్ కోసం చెప్పిన మాటలు కాదు. శ్రీ బాబా అంతటి వాళ్ళు, రమణ మహర్షి అంతటి వాళ్ళు, పరమహంస అంతటి వాళ్ళు, మీరు కూడా అవ్వాలి. ఆ సుఖం మీకు తెలియాలి, ఆ శాంతి తెలియాలి. మీరు నడయాడుతున్న జీవనముక్తుల్లా ఉండాలి. మీ ముఖాల్లో, మీ మనసులో ఎంతో అందం కనపడాలి, ఎంతో శాంతి కనపడాలి, మీ కళ్ళల్లో కాంతి కనపడాలి. ఆ ఎత్తికి మీరు ఎదగాలి. అందుకే ఈ సభలో ఈ సమావేశాలు, ఈ పబ్లిసిటీ కోసం కాదు. ఎందుకు అలంకరిస్తున్నారంటే విష్ణువుని శివుణ్ణి. మనకు రూపం అంటే ఇష్టం, నామం అంటే ఇష్టం, మన మనస్సు పరిగెడుతోంది ప్రపంచ విషయాల మీద. అంటే భగవంతుని అలంకరిస్తే, భగవంతుడి యొక్క రూపాన్ని కనుక అలంకరిస్తే మన మనసు ఆ రూపం మీద నిలబడి ఉంటాం. బాబాను బాగా అలంకరించారని కొన్ని చూసి కొద్ది చూడాలని, అలాగే విష్ణువుని బాగా అలంకరించారు మనం చూసి కొద్ది చూడాలంటుంది, అలాగే శివుని కూడా బాగా అలంకరిస్తే చూసి కొద్ది చూడాలంటుంది. అప్పుడు మనకేమవుతుంది, దేవతా చింతన పెరుగుతుంది, ఆ దేవత మీద ఇష్టం పెరుగుతుంది, విషయ చింతన తగ్గుతుంది. అందుకే దేవతను మనం వాళ్ళు అలంకరిస్తారు. ఆ విషయం మీరు మర్చిపోకండి. అలంకారం అంతా మన కోసం. అయితే గుళ్ళకి ఇంటికి వెళ్ళ, దేవుడు అంతటా ఉన్నాడు కదండి, ఇది గలడు అంది లేడని సందేహం వలది చక్రి, దేవుడు అంతటా ఉన్నాడు కదండి, గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి, మరి బడిలోకి ఎంతకు వెళ్ళాలి, గుడిలోకి ఎంతకు వెళ్ళాలి, గుడిలోకి ఎంతకు వెళ్ళాలంటే ఆవంతా పాలు ఉన్నాయి, పాలు ఆవు నిండా ఉన్నాయి, కానీ ఎక్కడ పిదిగితే అక్కడ పాలు రావు. ఆ పొదుగు దగ్గర సన్నకట్లు పట్టుకుని పిదిగితే పాలు రావు, కొమ్ములు పట్టుకుని పిదిగితే పాలు రావు, చెవులు పట్టుకుని పిదిగితే పాలు రావు. ఆవు నిండా పాలు ఉన్నాయి, కానీ పొదిగి పట్టుకుంటేనే ఆ పాలు వస్తుంది. అలాగే భగవంతుడు అంతటా ఉన్నాడు, కానీ ఎక్కడో గుడి నిర్మించి ఆయనకు రూపం కల్పించి ఓ నామం పెట్టి అక్కడ మనం ధ్యానం చేసి ఆ రూపాన్ని ధ్యానం చేస్తుంటే వారికి అభిషేకం చేసి వారికి పూజించి వారి కృపను అర్థిస్తే ఆవు పొదుగుల నుంచి పాలు ఎలాగొస్తాయో, మనం ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని ఒక నామాన్ని పెట్టుకుని అక్కడ ఆరాధన చేస్తే ఆ దాని ద్వారా మనం మనకు వారి కృప కలుగుతాం. అందుకు గుడికి వెళ్తాం. బడికి చదువుకోవడానికి ఎలాగ వెళతాము, గుడికి ఎందుకు వెళ్ళాలంటే మన భక్తిని పెంచుకోవటానికి, మన శాంతిని పెంచుకోవటానికి. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధిలోకి రావాలనే తపన పెరుగుతుంది గుడిలోకి రావటం వల్ల. బడిలోకి వెళ్ళి ఆ చదువుకునే వాళ్ళని చూస్తే మనం కూడా అలా చదువుకోవాలి, బాగుపడాలని తపన ఎలాగొస్తుందో, గుళ్ళోకి వెళ్ళిస్తే ఆధ్యాత్మికంగా మనం కూడా వికాసం పొందాలి అని ఒక తపన కలుగుతుంది గుడిలోకి వస్తే. ఆ లోపలికి వచ్చి గుడిలో చూస్తే, శివుణ్ణి చూస్తే ఆ శివుడికి సంబంధించిన భావం, శవభావం తగ్గుతూ ఉంటుంది, శివభావం పెరుగుతూ ఉంటుంది. అంచేత మన అందరం కూడా శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో. జనరల్ గా మనం శారీరక ఆరోగ్యానికి విలువిస్తున్నాం, కానీ మానసిక ఆరోగ్యానికి విలువ ఇవ్వటం లేదు. భగవంతుని ప్రార్థించటం వల్ల మనకు మానసిక ఆరోగ్యం, మనకి శాంతి కలుగుతుంది. తర్వాత మీ రూపం, మీరు ఏదైనా జపం చేసేటప్పుడు శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణ 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 ఓం నమో నారాయణ అని అదే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తూ జపిస్తే తొందరగా మీకు ఫలితం వస్తుంది. ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తూ జపించాలి. మీరు ఇంటికాడ ఏకాగ్రంగా కూర్చొని మంత్ర జపం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తూ జపిస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయి, మీ కోరికలు నెరవేరుతాయి. షిరిడీ సాయిబాబా ఒక మాట అన్నారు, మీ కోరికని ఎందుకు నెరవేరుస్తున్నారంటే కేవలం కోరిక నెరవేర్చడానికి కాదు, కోరిక నెరవేర్చడం కోసం కాదు, కోరిక నెరవేర్చడం వల్ల మీకు ఈశ్వరుడి మీద భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. మీరు అందరూ ఏది కోరుకోవాలని నేను అనుకుంటున్నాను, ఆ కోరిక కోరుకోవడం కోసం మీ కోరికలు నేను నెరవేరుస్తున్నాను. మీరందరూ ఏది కోరుకోవాలి, మోక్షాన్ని కోరు. ఏనాటికైనా మీరు మోక్షాన్ని కోరుకుంటారని ఉద్దేశం లేదు, మీ చిల్లర కోరికలు నేను నెరవేరుస్తున్నానని బాబా అన్నాడు. మనం ఎక్కడికి వెళ్లాలో మనకు తెలియకపోయినా మన గురువుకి తెలుస్తూ ఉంటుంది మనం ఎక్కడికి తీసుకు. ఆత్మకి అసలు శరీరమే లేదు, మనం ఆత్మస్వరూపం. ఆత్మకి శరీరం లేదు, అసలు ఆత్మకి చావు లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి ముసలితనం లేదు, అది అంతటా వ్యాపించండి. శరీరం కూడా దానికి ఏదో ఒక శరీరం వచ్చింది మనకు, ఈ శరీరాన్ని ఆత్మ అన్నారు, దానికి శరీరం, ఈ శరీరాన్ని ఆత్మ, ఈ శరీరమే సర్వస్వం అనుకుంటున్నాం, ఈ శరీరమే సత్యం అనుకుంటున్నాం, ఈ శరీరమే జ్ఞానం అనుకుంటున్నాం, ఈ శరీరమే ఆత్మ అనుకుంటున్నాం. శరీరాన్ని ఆత్మ అనే బుద్ధి మనకు వచ్చేసింది. ఆత్మకి శరీరం లేదు అసలు, ఈ శరీరం అహంభావనది, ఈ శరీరం వ్యక్తి భావనది, నేను అనే తలంపు ఈ శరీరం. ఆత్మకి శరీరం లేదు, మనం ఆత్మయ్య ఉన్నాం. అయ్యి శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నాం, శరీరాన్ని మరి శరీరం ఆత్మ కానప్పుడు శరీరాన్ని ఎందుకు ఆత్మ అనుకుంటున్నాను? అవిద్య కారణం, అజ్ఞానం కారణం, మోహం కారణం. అందులోంచి మనం విడుదల చేసేవాడు ఎగ్గురు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. అది ఆత్మకి శరీరం ఉంటుంది, నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. గాఢ నిద్రలో మనకు శరీరం లేదు, శాంతిగా ఉన్నాం, స్వప్నంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఇంకా చెప్పండి, గాఢ నిద్రలో ఆత్మలో, గాఢ నిద్రలో అందరూ మనం ఎక్కడో ఉన్నాం అనుకుంటున్నాం, ఆత్మలో ఉన్నాం. గాఢ నిద్రలో మనం అందరం ఆత్మలో ఉండటం వల్ల అక్కడ శరీరం లేకుండా ఉన్నాం, లోపం లేకుండా ఉన్నాం, కానీ అక్కడ అశాంతిగా లేవు, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. పూర్వ జన్మల గురించి తెలియదు, రాబోయే జన్మల గురించి తెలియదు, ఆ గాఢ నిద్రలో ఆత్మలో ఉన్నాం కాబట్టి ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖస్వరూపంగా ఉన్నాం. మళ్ళీ గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థ వచ్చేప్పుడు మనస్సు వస్తుంది, అహంభావన వస్తుంది, వ్యక్తి భావన వస్తుంది, శరీరం నేననే తలంపు వస్తుంది, అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, టెన్షన్. బాగా అనిపిస్తుంది, తొందరపడద్దు. మీరెవరు, మీరందరూ మీకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లేకుండా ఎవరికి మోక్షం రాదు. ఆత్మస్థితి పొందితేనే మీకు అభయస్థితి వస్తుంది, ఆత్మస్థితి పొందితేనే మీరు అమృతానుభవం పొందుతారు. ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మ ఒక్కటే నిజం. చావు లేని పదార్థం ఒకటి, ఆత్మ ఒకటి, చైతన్యవంతమైన స్వయం జ్యోతి, చైతన్యం అది ఒకటి, చైతన్య స్వరూపం అది ఒకటి మాత్రమే. అంటే అదే జ్ఞానం, అదే శాంతి, అదే కాంతి, దానికే చావు లేనిది. అంటే అది అది మనవై ఉన్నాం, అది దాని అనుభవం లేకపోవటం వల్ల ఇది అది అని అనుకుంటాం. అంటే అది మరణానికి గురవుతుంది. శరీరం లేననుకోవటం వల్ల చనిపోతున్నామని, పుడుతున్నామని ఇలాగ మన హృదయంలో బంగారం తొట్టిలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు మన హృదయంలో బంగారం పెట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతుంది. కానీ ఇంచక్కడ ఇక్కడ ఉందని మనకి తెలియదు, దానికే అజ్ఞానం. తర్వాత మనకి ఈ సంఘ వాసన ఒకటి తగ్గాలి, సమ అంటే లోక వాసన ఒకటి తగ్గాలి.
బుద్ధుడు అన్నాడు, ధర్మం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చా. ధర్మాన్ని ఒకటే శరణ వేడుకోవడం కాదు, సంఘం శరణం గచ్చామంటే దారి పోయి వాళ్ళందరినీ శరణ వేడుకోమని కాదు, సత్పురుషుని శరణ రోడ్డంటే ఇది వాళ్ళందరినీ శరణ వేడుకోమని కాదు. అక్కడ సంఘం అంటే సత్పురుషుని మహర్షుని మహాత్ముని శరణ. ధర్మం శరణం గచ్చామని సంఘం శరణం గచ్చారు. అక్కడ సంఘం అంటే కేవలం ప్రజానీకం కాదు, సత్పురుషుని మహాత్ముని శరణ వేడు. దేవుడు ఊరేగిస్తారు, దేవుడికి అభిషేకం చేస్తారు, ఇవన్నీ మనో నిగ్రహాన్ని మన మనస్సు నిగ్రహించుకోవడానికి సహాయం చేయడానికి రిచ్యువల్స్ అన్ని ఏర్పాడు. తర్వాత భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ దాని తాలూకు మరిపో వస్తున్నాం. అందుకే సత్పురుషుల్ని శరణ వేడుకోమని గౌతమ బుద్ధుడు చెప్పింది. అయితే మనకి లోపల భగవంతుడు ఉన్నాడు, అక్కడ భక్తి లోపలని ఈశ్వరుడు పట్ల మనకి భక్తి కుదరాలి. ఆ భక్తి ఎలా కుదురుతుందంటే, భక్తుడి లక్షణం ఏంటంటే ఇతరుల చేత మనం గౌరవించబడాలనే కోరిక మనకు ఉండదు. ఇతరులందరూ మనకి పెద్దరికం ఇవ్వాలి అనే కోరిక మనకు ఉంటే మనం భక్తులు అవ్వలేదు. మన మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, అది లోపలికి వెళ్ళాలి. ఒక భగవంతుడు తప్పించి, ఒక బ్రహ్మము తప్పించి, ఈ రూపం ఈ నామం మనుషులు కల్పించి, ప్రపంచంలో మనకు కనిపించి రూపాలన్నీ మనుషులు కల్పించినవి, ప్రపంచంలో మనకు కనిపించి పేర్లన్నీ మనుషులు కల్పించినవి. మానవ కల్పితం కానిది, ప్రకృతి కల్పితం కానిది, ఒక బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మం అనే భక్తులు భగవంతుడు. భగవంతుడు దానికే సౌందర్యం కావాలి, ఏకాగ్రత కావాలి, మంచితనం. కొంతమంది శరీరంలో చాలా అందంగా ఉంటారు, మంచిదే, కానీ లోపల కూడా మనసులో కూడా అందంగా ఉంది. శరీరంలో అందంగా ఉండి మనసులో కనుక అందం లేకపోతే ఆ నిండితనం రాదు, భగవంతుడి దయ కలగదు. అలాగే శరీరం కొంతమందికి ఆరోగ్యంగా ఉంటుంది, మనసులో ఆరోగ్యం. మనసు ఎప్పుడు కారిపోతా ఉంటుంది ఇష్టాలతోటి అయిష్టాలతోటి కామక్రోధాలతోటి. అయ్యే నీకు శరీరంలో శరీరం యొక్క అందం ఎంత ముఖ్యమో మనసు యొక్క అందం కూడా అంతే ముఖ్యం. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మనకి మానసిక ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే భగవంతుని నిరంతరము స్మరించడం వల్ల, భగవంతుని ధ్యానించడం వల్ల, లేదంటే భగవంతుని యొక్క నామాన్ని తీసుకుని ఆ నామాన్ని జపించడం వల్ల మన మానసికంగా ఆరోగ్యం వస్తుంది, మానసికమైన సౌందర్యం కూడా. మన శరీరం అందంగా ఉందనుకోండి, మనస్సు అందంగా లేదనుకోండి, ఒక సమగ్రత. మనస్సు అశాంతిగా ఉందనుకోండి, మనస్సు ఏదో రోగంతో బాధపడతాననుకోండి, శరీరంలో రోగం లేదనుకోండి, అయినా ఒక సమగ్రత. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక నిండితనం వస్తుంది, ఒక సమగ్రత. ఎవరు మీకు మానసికంగా శాంతిగా ఉన్నారనుకోండి, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీ ముఖాలు చూస్తే కాంతిగా ఉంటాయి, శాంతిగా. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది శాంతి. శాంతికి మించి వేలాది కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి శాంతి లేకపోతే కాలిపోవడం, శాంతి ఉన్నవాడికి కాంతి, శాంతి లేని వాడికి కాలిపోవటం. శాంతికి మించింది లేదు, శాంతి లేకుండా సుఖం రాదు, శాంతి లేకుండా ఆనందం రాదు. ఒక శాంతిలో మనం స్థిరపడినప్పుడు, శాంతిలో మనం నిలబడినప్పుడే పునర్జన్మ లేని స్థితికి ఎదిగి ఆత్మానుభవం. లోపల ఎంతకాలం అయితే మనకు అశాంతి ఉందో అంతకాలం పునర్జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. శాంతిలో స్థిరపడినప్పుడు, శాంతిలో నిలబడినప్పుడు, శాంతి మన స్వరూపంగా వ్యక్తమైనప్పుడే మనం పునర్జన్మ లేని స్థితిని ఎదుగు. తత్వ సత్యం, అదే సత్యం, అదే ఆత్మ, అదే ఆనందం, అదే బ్రహ్మము, అది లోపల మనసు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఉండటం. అయితే నేను ఎప్పుడు మీకు అందరికీ బాగా చెప్పను, నాకేదో కొంచెం తెలిసిన విషయం ఏదైనా ఉందనుకోండి, విషయం ఉంటే నేను మీకు బాగా చెప్పను. ఇది మార్కెట్ కోసం చెప్పే విషయాలు కాదు, లాంఛనం కోసం చెప్పే విషయాలు కాదు. నా మీద నీకు ప్రేమ ఉన్నా లేకపోయినా, నీ మీద నాకు ప్రేమ లేకపోతే నీకు నేను న్యాయం చేయ. ప్రేమలోంచి ఓర్పు వస్తుంది, ప్రేమలోంచి సత్వగుణం వస్తుంది, ప్రేమలోంచి సహనం వస్తుంది, ప్రేమలోంచి జ్ఞానం వస్తుంది. నీ పట్ల నేను ప్రేమ లేకుండా ఒక మాటలు చెప్పినా ఆ మాటల వల్ల ప్రయోజనం. నా పట్ల నీకు ప్రేమ ఉండాలనేది వేరే విషయం, నీ పట్ల నాకు ప్రేమ లేకపోతే నాకు సహనం లేదు, ఓర్పు లేదు, చెప్పే సబ్జెక్ట్ కూడా నేను న్యాయం చేయలేను, మీకు కూడా నేను న్యాయం చేయ. ప్రేమలోంచి సత్వగుణం, ప్రేమ లేకుండా సత్వగుణం రాదు, ప్రేమ లేకుండా శివబుద్ధి రాదు, ప్రేమ లేకుండా సత్యబుద్ధి రాదు. కొంతమంది అంటూ ఉంటారు మాకేంటి ఓర్పు తక్కువగా ఉంటుందని, అంటే వాళ్ళకి ప్రేమ తక్కువగా ఉండాలి. ఇతరుల చేత మనం గౌరవించబడాలనే లక్షణం, గౌరవం మామూలుగా వస్తే అది వేరే విషయం, మన కోరికతో సంబంధం లేకుండా గౌరవం వస్తే అది వేరే విషయం. కానీ ఇతరుల చేత మనం గౌరవించబడాలి అనుకోవటం అది భక్తుడి లక్షణం. దానివల్ల మన స్వరూపానికి దూరం, మన స్వస్థితికి దూరం అయిపోతుంది. జీవితం ఉన్నాక కష్టం వస్తుంది, సుఖం. అర్జున, జీవితంలో కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, గాలి వేడి వస్తుంది, చలి వస్తుంది, ఇవన్నీ సహించడం. సహించడం నేర్చుకోవటమే కాదు, నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి నీకు చిక్కులు రావచ్చు, కష్టాలు రావచ్చు. నవ్వుతూ, ఏడుపు ముఖంతో కాకుండా నవ్వుతూ వాటిని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించే అర్జున అంటాడు. మనం చనిపోయే లోపల, శ్మశానానికి వెళ్లే లోపల మీ దేహ ప్రారంభాన్ని బట్టి సంసార పరంగా కష్టాలు రావచ్చు, సమాధి పరంగా రావచ్చు, అనారోగ్య పరంగా రావచ్చు. ఏ సమస్య వచ్చినా పారిపోకు, శాంతిగా నవ్వుతూ ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఏడుస్తూ కాదు పరిష్కారం చేసుకోవటం, నవ్వుతూ పరిష్కారం చేసి నేర్చుకో అర్జున. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకు, బతికున్న వాళ్ళ గురించి వీళ్ళకి ఎప్పుడు చావు వస్తున్నాను ఎదురు చూడకు, అది ఎంత చెడ్డో, ఇదంత చెడ్డో, ఆ రెండట్లోంచి విడుదల పొందు అర్జున. బతికున్న వాళ్ళకు చావు కోసం వీళ్ళకి ఎప్పుడు చావు వస్తున్నాను ఎదురు చూడొద్దు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడద్దు, కాలాన్ని వృధా చేసుకో. కాలాన్ని ఎవడైతే సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళ కాలానికి యజమాని. కాలాన్ని ఎవడైతే సద్వినియోగం చేసుకోవటం లేదో వాళ్ళ కాలానికి బానిసలు. జ్ఞాని కాలాన్ని జీవిస్తారు. అంతేగాని మా కాలక్షేపం అవటం లేదని ఇలా అనుకోడు జ్ఞాని. జ్ఞానికి 24 గంటల 20 క్షణాలకు దొరుకుతాడు. 100 సంవత్సరాలు 100 క్షణాల కింద వెళ్తే వాడు జ్ఞాని. 100 సంవత్సరాల కాలం ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి 100 సంవత్సరాలు గెంటిపోతాయి. ఇంకేనా అంటాడు, కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేటప్పటికి 100 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. అంటే వాడు కాలానికి యజమాని. ఏం కాలక్షేపం అవటం లేదు, సినిమాకి వెళ్ళిపోదాం, లేదా పక్కింటి పక్కింటికి వెళ్ళిపోదాం, కాలక్షేపం అవటం లేదు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు 100 క్షణాల కింద వెళ్ళిపోతే అది జ్ఞానం యొక్క వైభవం, చైతన్యం యొక్క వైభవం, ఆత్మ యొక్క వైభవం, అతీంద్రియ యొక్క వైభవం. అది జీవితంలో నీకు సమస్యలు రావచ్చు, కంగారు పడదు. అది నవ్వుతూ పరిష్కారం చేసుకుని మీ చేతిలో ఉన్న ప్రయత్నం మీరు చేయండి. మన చేతిలో ఉన్న ప్రయత్నం మనం చేయగలం, అంతకు మించి మనం చేయలేము. మిగతాది భగవంతుడు చేసే పని భగవంతుడు చేస్తాడు. మన చేతిలో ఉన్న పని మనం చేయకుండా భగవంతుడు చేసే పని కోసం మనం ఎదురు చూస్తున్నాం. మన చేతిలో ఉన్న పని మనం చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అని చూసుకుంటూ ఉంటాడు. మంచి చేసిన వాడికి దుర్గత లేదు. మనకున్నదంతా మనమే తినేస్తాంటే, కృష్ణుడు అంటాడు గీతలో, మీకున్నదంతా మీరే తినేస్తాంటే మీరు తినేది అన్నం కాదు, పాపం తినదు. మీరు అనుకోవచ్చు మీరు అన్నం తింటున్నామని, మీరు తినేది అన్నం కాదు, మీరు పాపం తినదు. మీరందరూ కూలి వాళ్ళే. ప్రతి విషయానికి ఏది కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది అని ఆలోచిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఎవడో వ్యవసాయ భూమిలోకి వెళ్ళి అక్కడ పనిచేసేవాడు కూలివాడు కాదు, వాడు శ్రామికుడు. వాడు కూలివాడు కాదు, వాడు శ్రామికుడు. కానీ ప్రతి చిన్న విషయానికి ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది ఆలోచిస్తారు, వాడు కూలివాడని గీతలో చెప్తారు. కొంతమందికి కర్మ ఫలితం ఏదో ఈ పని చేస్తున్నాం, ఏం ఫలితం వస్తున్నాం ఆలోచించి 10 రకాలుగా ఆలోచించేస్తారు. కానీ అయితే మీరు మాకేం ఉపకారం చేయొద్దు, చిన్న నవ్వు నవ్వండి, మాకు నవ్వము, నవ్వితే మీ వల్ల మాకేం కలుసు. వీరందరినీ కూలి వాళ్ళని చెప్పాడు భగవద్గీత. తర్వాత శిరిడి సాయిబాబా గురించి మనం ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఆయనలో నేను ఎక్కువ సంతోషించేది ఏంటంటే, కుల భేదం లేదు, మతభేదం లేదు. ప్రాక్టికల్ మ్యాన్ బాబా అంటే బాబా ప్రాక్టికల్ మ్యాన్. ఆయనకి కుల భేదం లేదు, మతభేదం లేదు. హిందూ ముస్లిం సమైక్యత కోసం పనిచేసిన వాడు బాబా. ఎవరు రాజకీయ నాయకులు హిందూ ముస్లిం సమైక్యత కోసం ఓట్ల కోసం చేస్తే చేయొచ్చును, కానీ హృదయపూర్వకంగా హిందూ ముస్లిం సమైక్యత కోసం భారతదేశంలో హృదయపూర్వకంగా పనిచేసిన వాడు శిరిడి సాయి. ముస్లింలందరూ మా దేవుడు అనుకునేవారు, హిందువులందరూ మా. ఎప్పుడు కూడా ఆయన కులంగా ఆయన మతం కానీ ఎవరికి చెప్పలేదు ఆయన. సోదర మహర్షి గారు ఒక్క విషయం, ప్రతి మతంలోనే కొన్ని మంచి ఉంది, కొంత చెడు ఉంది. మన హిందూ మతంలో కూడా కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు ఉండొచ్చు. అలాగే ముస్లిం మతంలో కూడా కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు. అలాగే క్రైస్తవ మతంలో కూడా కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు ఉండొచ్చు. మనం ఏం చేయాలంటే, మనం మతం గొప్పది, ఇతర మతాలు గొప్పవి కాదని ఎప్పుడు అనుకోకూడదు. దానివల్ల మనకి టైం వేస్ట్, ఎనర్జీ. శివుడికి వాహనం ఎద్దు, విష్ణువుకి వాహనం పక్షి. ఆ పక్షి దేవుణ్ణి ఎద్దు దేవుణ్ణి విడిచిపెట్టేసి మా క్రైస్తవ మతంలోకి వచ్చేయండి. ఎందుకు ఇప్పుడు ఒక మనిషి గొప్పవాడని చెప్పడానికి ఇంకో మనిషి తక్కువ వాడని చెప్పక్కర్లా. అన్నపూర్ణ చాలా మంచి అమ్మాయి అని చెప్పడానికి పద్మలు చెడ్డమ్మాయి అని చెప్పక్కర్లా. విష్ణువు చాలా గొప్పవాడని చెప్పడానికి శివుడు తక్కువవాడని చెప్పక్కర్లేదు. ఒక మనిషిని గౌరవించడం కోసం ఇంకో మనిషిని అగౌరవపరచక్కర్లేదు. ఎప్పుడు కూడా ఇతరులో కాదు లోపాలు చూడవలసింది, మనలో లోపాలు ఉంటాయి. అది సత్వగుణం, అది బాగుపడే వాడికి గుణం. బాగుపడేవాడి లక్షణం ఏంటంటే, ఇతరుల్లో ఉన్న దోషాలు వాడు చూడడు, వాళ్ళలో ఉన్న దోషాలు వాడు చూసుకుంటాం. అది బాగుపడేవాడి లక్షణం, నాగరికత ఉన్నవాడి లక్షణం, సభ్యత ఉన్నవాడి లక్షణం, సంస్కృతి. ఎక్కడైనా మంచి ఉంటే మనం, ఎక్కడైనా నాగరికత ఉంటే మనం అంగీకరించాలి, ఎక్కడైనా సభ్యత ఉంటే మనం అంగీకరించాలి, ఎక్కడైనా సంస్కృతి ఉంటే అంగీకరించాలి. అలాగే రాజాజీకి నెహ్రూకి చాలా అభిప్రాయాలు ఉండేవి. నెహ్రూ చనిపోయినప్పుడు రాజాజీ ఒక మాట అన్నాడు, ఆయనకి నాకు సిద్ధాంత పరంగా అభిప్రాయాలు ఉన్నాయి. నెహ్రూ గారి సోషల్గా ఉంటే నాకు అంత ఇష్టం, అది సెపరేట్ విషయం. కానీ నాకంటే ఆయన 11 సంవత్సరాలు చిన్నవాడు. రాజాజీ అంటాడు, నెహ్రూ పోయినప్పుడు చనిపోయినప్పుడు నాకంటే 11 సంవత్సరాలు చిన్నవాడు ఆయన, నెహ్రూ గారు. కానీ నాకంటే 11 సార్లు భారతదేశానికి ఎక్కువ హాని అన్నాడు రాజా. అది సౌరభ్యం. అంచేత మన మాటలో సభ్యత ఉండాలి, మన మాటలో సంస్కృతి ఉండాలి, మన మాట సత్వగుణంగా ఉండాలి, మన ప్రవర్తన సత్వగుణంగా ఉండాలి. మనం మనం నిగ్రహించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉందో ఏ రోజు కా రోజు బేరీ చేసుకుని జరిగే చక్రం ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. మన బుద్ధి పతనం అవ్వకుండా, మన బుద్ధి పాడవకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని, ఏదో ఒక దేవతా పురుషుల యొక్క మంత్రాన్ని చూసుకుని, ఏదో బాబా మంత్రం, మరొక మంత్రం, ఏదో ధ్యానం చేసుకుంటూ జపించాలి. గాలి అంతగా తిరుగుతాం. మీ ముక్కులో గాలి ఆగిపోతే బయట గాలి ఏమో ఆగిపోదు. చచ్చిపోవడం అంటే మన గాలి ఆగిపోవటం చచ్చిపోదు. మన గాలి ఆగిపోయినంత మాత్రం చేత అంతటా ఉన్న గాలి ఇంచేత అది శరీరం లేని గాలి. మీ శరీరంలో గాలి ఆగిపోయినంత చేత అంతటా వ్యాపించిన గాలి ఆడదు. ఏంచేత ఆ గాలికి శరీరం లేదు, అది శరీరం లేదు. అలాగే బ్రహ్మం అంతటా ఉంది. నువ్వు చచ్చిపోయినంత మాత్రం చేత బ్రహ్మం ఆగిపోదు. అది ఒక శరీరం ఉంది. శరీరం లేని గాలి అంతటా వ్యాపించి ఎలా ఉంటుంది? శరీరంతో సంబంధం లేని బ్రహ్మం అంతటా వ్యాపించి ఈ శరీరాలన్నీ మనుషులు, పేర్లన్నీ మనుషులు. మనకు రోజు పని ఏమిలేదు, మన అహంకారం ఏదో రూపాన్ని రూపాన్ని నామాన్ని స్మరిస్తూ ఉంటుంది మన అహంకారం. ఆ రూపాన్ని ఏదో రూపమే నామం ఇదే నేత, ఏదో రూపాన్ని చింతిస్తూ ఉంటుంది, నామాన్ని చింతిస్తూ ఉంటుంది. ఈ అహంకారానికి నామరూపాల మేత, ఈ అహంకారానికి నామరూపాలు వచ్చింది. ఆ శరీరం, ఆ శరీరాన్ని అంటిపెట్టుకుంటుంది అహంకారం.
ఆ శరీరం చనిపోయినప్పుడు ఏడుస్తుంది,
మళ్ళీ ఇంకో శరీరాన్ని మేధేసుకు తిరుగుతూ ఉంటుంది. ఈ శరీరానికి, ఈ అహంకారానికి, ఈ మనస్సులో కలిగే కోరికలకి, మనస్సులో పుట్టే వృత్తులకి, మనస్సులో పుట్టే తృష్ణలకి, మనస్సులో పుట్టే వాసనలకి, ఈ మనస్సులో పుట్టే ఈ క్షుద్రమైనటువంటి విషయాలకి, వీటికి, ఈ శరీరానికి, లోపలన్న మనస్సుకి, లోపలన్న జీవుడికి, లోపలన్న కోరికలకి ఎన్నికగా అత్యీతంగా భ్రమం ఉంది. దానికి దేహము లేదు, అది మనమై ఉన్నా. అసలు మీ మీద నాకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అనేక రకాలైన మనసులో కోరికలు, మంచి కోరికలు రావచ్చు, చెడ్డ కోరికలు రావచ్చు. ఇదంతా వాసనలు బట్టి వస్తుంది. వీటికి, ఈ కోరికలకి, ఈ మనస్సుకి, మన కళ్ళకి, మన చేత చూడబడుతున్నటువంటి ఈ శరీరానికి, మన చేత చూడబడుతున్నటువంటి ఈ లోకానికి ఎన్నిటికి అచేతంగా ఉంటుంది. అది భ్రమం ఉంది, అది ఉండటమే కాదు, అది మనమై ఉన్నాము. దాని తాలూకు మనకు అనుభవం వచ్చే వరకు ఈ జన్మ మరణాలు మనల్ని విడిచిపెట్టవు, ప్రకృతి మనల్ని విడిచిపెట్టదు. ప్రకృతి ఏ జన్మ కాదు, మనం పీడిస్తుంది. మనం బాగుపడటానికి మనకి టైం సరిపోవటం లేదు. ఇతర మతాలు కూడా మనకి ఎందుకు పరమాత్మను దూషించటం? ముస్లింస్ ఉన్నారనుకోండి, వాళ్ళ మతంలో మంచి విషయాలు ఉన్నాయి, వాళ్ళ మతంలో మంచి విషయాలు తీసుకుని వారు బాగుపడితే సరిపోతుంది. అలాగే క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మంచి విషయాలు ఉన్నాయి, అవి తెలుసుకుని బాగుపడితే సరిపోతుంది. మనం కూడా ఏదో హిందూ మతంలో పుట్టాం, మన మతంలో కూడా మోక్షానికి తగిన సామాగ్రి ఉంది. అంటే మన మతాన్ని మనం అర్థం చేసుకుని మన మతంలోని విషయాలను ఆచరించి మనం బాగుపడితే సరిపోతుంది. కానీ మనం బాగుపడటానికి మనకు కాలం సరిపోవటం లేదు, మనల్ని మన అభివృద్ధులు తెచ్చుకోవడానికి టైం సరిపోవటం లేదు. అంటే పరమత దోషణ వద్దు, ఇతర కులాలకు సంబంధించిన దోషణ కానీ, ఇతర మతాలకు సంబంధించినటువంటి దోషణ కానీ ఏవద్దు. ఇవన్నీ కల్పించిన, ఇవన్నీ మానవులు కల్పించినవి, మానవుడు కల్పితం కానీ ఒకటే సత్యం. అది అంతగా ఉంది, మన హృదయంలో ఉంది, లోపల ఉంది. మన గాలికి గాలి, మన ప్రాణానికి ప్రాణమై, మన మనస్సుకి మనస్సై, మన ఆత్మకి ఆత్మ అయి, లోపల స్వయంగా ఉంది. ఇదే అది, అదే ఇది అంటాడు ఉపనిషత్తు. అయమాత్మ బ్రహ్మ, లోపల ఒక నిజమైన నేను ఉంది, ఒక నిజమైన ఆత్మ ఉంది, దానికి దేహంతో పని లేదు, నీ హృదయం కూడా ఉంది. ఇది ఎవరు అనుకుంటున్నాయేమో, అయమాత్మ బ్రహ్మ అంతటా వ్యాపించినటువంటి ఏ వస్తువు అయితే ఉందో నీ లోపల ఉన్నది కూడా అదే అయి ఉంది. అది నువ్వు లోపల గ్రహించినప్పుడు అది ఇది ఒకటే అనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనుకుంటే అహం బ్రహ్మాస్మి. ఏదైతే నువ్వు నేను నేను అని అంటున్నావో అది బ్రహ్మములో ఐక్యం అవ్వాలి. నదిల్లి సముద్రంలో ఐక్యమైనట్టు అయమాత్మ బ్రహ్మ, ఇది నీ లోపల ఒక ఆత్మ ఉంది, నీ లోపల ఒక నిజం ఉంది, ఈ నీ లోపల ఒక సత్యం ఉంది. దానికి నీ మనస్సుకి, దేహానికి, ఈ పుణ్యపాపాలకి, దానికి లోపలికి, పుణ్యపాపాలకి అన్ని మనస్సుకి పరిమితం. ఈ లోపలకి అతీతంగా ఒక వస్తువు ఉంది, ఒక సద్వస్తువు ఉంది. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం సత్యం, దాని స్వరూపం ఉండటం. అది ఉండటమే. దానికి దేహంతో కానీ లోకంతో పని లేదు. ఇట్ ఇస్ బాడీలెస్, ఇట్ ఇస్ మైండ్లెస్, ఇట్ ఇస్ బాడీలెస్, ఇట్ ఇస్ గాడ్లెస్. గాఢ నిద్రలో నీకు దేవుడు ఉన్నాడా లేదన్న సమస్య లేదు. క్రైస్తవుడు ఎవడు నేను క్రైస్తవుడు అనుకోడు గాఢ నిద్రలో, హిందువుడు ఎవడు నేను హిందువుని గాఢ నిద్రలో అనుకోడు, ముస్లిం ఎవడు నేను గాఢ నిద్రలో ముస్లిం అనుకోడు. ఇవన్నీ కూడా దైవ భావం నీకు ఎప్పుడు మనసు వచ్చినప్పుడే వస్తున్నాయి. దేహాన్ని కల్పించింది, లోకాన్ని కల్పించింది, ప్రకృతిని కల్పించింది, విషయాలను కల్పిస్తోంది, విరోధాలు కల్పిస్తోంది, కపటాలు కల్పిస్తోంది, జగడాలు కల్పిస్తోంది, భేదాలు కల్పిస్తోంది, ఈ సైతాన్ని అన్ని కల్పిస్తోంది. వీళ్ళకి అనేకంగా గాఢ నిద్రలో మనం బ్రహ్మ ఆత్మలో ఉన్నాం, అక్కడ ఆనందంగా ఉన్నాం, ఆత్మలో ఉన్నాం. కాబట్టి మనం ఏదిగా ఉన్నాము, అదిగా గాఢ నిద్రలో ఉన్నాం కాబట్టి ఆనందంగా ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ విడిపోయి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి దేహము నేను అనే తలంపు వచ్చేప్పుడు మళ్ళీ అశాంతిని ఎప్పుడు అనుకోవద్దు, ఇప్పుడే పొందుతారు. సబ్జెక్ట్ బాగా అండర్స్టాండ్. మీరు అందరూ సౌందర్యవంతులు అవ్వాలి. మీ ముఖంలో శాంతి కనపడాలి, మీ ముఖంలో కాంతి కనపడాలి. ఎక్కడైతే శాంతి ఉందో అక్కడ కాంతి ఉంటుంది, ఎక్కడైతే అశాంతి ఉందో అక్కడ దుఃఖం ఉంటుంది. శాంతి ఉన్న చోట కాంతి ఉంటుంది, అశాంతి ఉన్న చోట దుఃఖం ఉంటుంది. అశాంతి ఉన్న చోట మీ మనసులో అశాంతి ఉంటే మీ ముఖంలో కాంతి ఉండదు. మీ మనసులో కనుక శాంతి ఉంటే మీ ముఖంలో కాంతి ఉంటుంది, మీ కళ్ళల్లో కాంతి ఉంటుంది, మీ కళ్ళు మెరిసిపోతా ఉంటాయి. ఎప్పుడు మీ లోపల శాంతి ఉన్నప్పుడు మీ మానసికంగా ఆరోగ్యం. ఎన్ని నీడలు మన శరీరాలని నీడలు ఇతరుల చేత కల్పించబడ్డాయి, పేర్లు ఇతరుల చేత పెట్టబడ్డాయి. ఇంకొక 100 సంవత్సరాలు వెళ్ళి చూస్తే ఈ రూపాలు ఒక్కటి కనపడవు. ఈ రూపాలు ఉన్నా చాలా రూపాలు కనిపిస్తున్నాయి. కొన్ని రూపాలు అందంగా ఉండొచ్చు, కొన్ని రూపాలు అందంగా లేకపోవచ్చు, కానీ ఎన్ని రూపాలు కనిపిస్తున్నాయి. ఈ రూపాలు పోనీ శరీరం ఉన్నని చెప్పి ఒకలాగా ఉంటాయి, ఇంకా ఒకలాగా ఉండవు. రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. ఒక రోజున తలకాయ పొట్టు, ఒక రోజున కడుపుని, ఒక రోజున డైరియా, ఒక రోజున చర్మం వ్యాధి. మనం 10వ సంవత్సరం ఉన్నప్పుడు 20 సంవత్సరం లేదు, 20 సంవత్సరం ఉండేది 30 సంవత్సరం లేదు. శరీరాలు మారిపోతున్నాయి, శరీరాలు మారిపోతున్నాయి. శరీరం ఎప్పుడు ఒక శరీరం మారిపోతూ ఉంటుంది. ఏదో రోజున చనిపోతుంది, మరి మన శరీరాలన్నీ చనిపోతాయి, మరి కొత్త కొత్త శరీరాలు వచ్చేస్తాయి. అయిన ఎలా ఉండిపోతాం అనుకుంటారు వాళ్ళు, మనలాగే మొత్తం అయిపోయి వాళ్ళు చచ్చిపోతారు. మన పూర్వీకులు అనేక మంది లోకంలోకి వచ్చారు, ఈ లోకంలో అటు ఇటు తిరిగారు, చచ్చిపోయారు. ఏదో చిన్నారో తిరిగారు, వాళ్ళ రోజులన్నీ వెళ్ళిపోయి
మనం కూడా చచ్చిపోతాం, మన వెనకాల చాలా శరీరాలు వస్తాయి, ఆ శరీరాలు కూడా చచ్చిపోతాయి. కానీ శరీరాలన్నీ ఉండవు, శరీరాలు మారుతున్నాయి, శరీరాలు చనిపోతున్నాయి, పాత శరీరాలు పోతాయి, కొత్త శరీరాలు పోతాయి. అంటే ఈ లోకాలు మిథ్య అని శంకరాచార్య వారు అంటాను. కారణం ఏ శరీరం కూడా నిలకడగా ఇక్కడ ఉన్నప్పుడే నిశ్చరంగా ఉన్న శరీరం మారుతా ఉంటుంది, అది చనిపోతుంది, మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి. వాళ్ళు ఉండరు, కొత్త శరీరాలు కూడా ఉండవు, వాళ్ళు కొంతకాలం ఉంటారు చనిపోతారు, మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి, వాళ్ళు ఉండవు, ఎలా వెళ్ళిపోతా ఉంటాయి. పుట్టినవాడు చనిపోతాడు, దాని గురించి చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు. భక్తి వల్ల శాంతి వస్తుంది, భక్తి వల్ల అహంకారం పలచబడుతుంది, భక్తి వల్ల దేహబుద్ధి నశించి శివబుద్ధి పెరుగుతుంది. అయ్యా భక్తి వల్ల విడిచిపెట్టకండి, ఆ భక్తి రుచి మీకు తెలియాలి. జ్యోతి రామలింగ స్వామి తమిళనాడులో ఉన్నాడు. అక్కడ మనం పూర్వజన్మలో చేసిన కృషి అంతా ఈ జన్మలో మనకు వస్తుంది, ఈ జన్మలో చేసిన కృషి కూడా రాబోయే జన్మలో వస్తుంది. మంచి చేసిన వాడికి దొరకట్లేదు. జ్యోతి రామలింగ స్వామిలో సరే ఇలా అర్థం చూసుకుంటున్నాడు. తన 7వ సంవత్సరంలో మా అర్థంలో మన ముఖం కనిపిస్తుంది. ఆయన అర్థం చూసుకుంటున్నాడు 7వ ఆయన ముఖం కనపడలేదు, సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు. అంటే ఆయన జీవితం అంతా మారిపోయింది. మన జీవితాన్ని మలుపు తిప్పడానికి కొన్ని క్షణాలు చాలు. ఆయన తన ముఖం చూసుకోవడానికి అర్థంగా పెట్టుకున్నాడు జ్యోతి రామలింగ స్వామి 7వ ఆయన ముఖం కనిపించడం మానేసి సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు. అంతే క్రీష్ అయిపోయినాడు పని. గొప్ప చైతన్య స్థాయికి ఎదిగెళ్ళిపోయాడు. కోటి గ్రంథాలు చదవటం కంటే, కోటి ప్రాణాయామాలు చేయటం కంటే ఒక గురువు యొక్క అనుగ్రహం, చిన్న గురువు యొక్క అనుగ్రహం లెక్క మాత్రం సరే. నాలో ఒక ఆత్మ ఉందంటున్నారు, అది నాకు తెలియటం లేదు. నాలో ఏదో ఉందంటున్నారు, నాకు అది తెలియటం లేదు అని ప్రశ్న. తెలియటం తెలియపోటు అనే మానసిక భావాలు. నీకు తెలుసున్నా లోపల ఉన్నది ఏదో ఉంది, తెలియపోయినా కూడా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు నాస్తికులు. వాళ్ళు కూడా నూటికి నూరిపాళ్ళు నాస్తికులు కాదు. వాళ్ళు చెప్పండి 4 ముట్టికాయలు తగిలి అనుకోండి, మళ్ళీ గుడి చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఈ భగవంతుడు లేడు భగవంతుడు లేడు అని చెప్తూ ఉంటారు. ఉంటుంది వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మళ్ళీ దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటారు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే భగవంతుడి సంకల్పం ప్రకారమే మీ జీవితం నా జీవితం ఈ సృష్టి అంతా నడుస్తుందని ఒక స్థిరభావం మనకుంటే మనస్సు పలచబడిపోతుంది, మనస్సు చిరిగిపోతుంది. మన ఆస్తికులే కానీ నూటికి నూరిపాళ్ళు ఆస్తికులేం కాదు. ఆదివారం ఒకలాగా ఉంటాం, సోమవారం ఒకలాగా ఉంటాం. భగవంతుడి పట్ల విశ్వాసంలో తేడా వస్తూ ఉంటుంది మనకి. 365 రోజులు ఒక రకంగా నమ్మం మనం. ఒక రోజున భగవంతుడు ఉన్నాడని పూర్తిగా నమ్మకం ఉంటాం, ఇంకో రోజు నా నమ్మకం చెదిరిపోతాం. నారాయణ నారాయణ ఆ చివర నా అనకుండా వాళ్ళు ఆగిపోతారు. ఆ నారాయణ మంత్రం చేసినప్పుడు నారాయణ ఆ నా కూడా అనకుండా వాళ్ళు అలా దిగిసిపోతూ ఉంటారు. అది మీరు చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంఘం శరణం తెచ్చామి అంటే సత్పురుషుల్ని, సత్పురుషుల యొక్క సహకారం కోరండి, వాళ్ళతో సహవాసం విడిచిపెట్టద్దు. అదే సంఘం శరణం తెచ్చామంటే ఇక భగవాన్ చెప్తున్నారు, నువ్వు తప్పు భావం, ఈ దేహంతో పరిమితమైన ఈ దేహంతో దేహానికి పరిమితమై ఉన్నావు నువ్వు. నేను అనేక తలం పొంది మనకందరం నేను 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 ఉంటాం. నేను అనేది నిజం కాదు, అదొక తలం. జీవితం అన్ని తలంపులే, సంతోషం ఒక తలంపు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ చెడ్డ వచ్చినా మనిషిలోని స్వార్థంలోంచి అన్ని వస్తుంది. నాకు మీ మీద అసూయ వస్తే స్వార్థంలోంచి వస్తుంది, స్వార్థంలోంచి వస్తుంది. మీ మీద నాకు కోపం వస్తే నా స్వార్థంలోంచి, నాకు నా యొక్క స్వార్థానికి మీరు ఏదైనా అడ్డొస్తే మీ మీద కోపం వస్తున్నారు. నా స్వార్థానికి మీ మీద అడ్డొస్తే మీ మీద అసూయ వస్తుంది. ప్రపంచంలో మనకు కనిపించే చెడు అంతా కూడా స్వార్థంలోంచి, అసూయ అందులోంచి వస్తుంది, కోపం అందులోంచి వస్తుంది, కోరిక అందులోంచి వస్తుంది. ఇంచట పర్టికులర్ దేహంతో నువ్వు తదార్చం పొందుతున్నావు, ఉండంతా అక్కడ నువ్వు పలా ఒక ఇందులో అనేక ఇక్కడ అనేక శరీరాలు ఉన్నాయి. అన్ని శరీరంతో నేను తాదాత్యం పొందుతున్నాను, ఏదో ఒక శరీరంతో తాదాత్యం పొందుతున్నాను. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది నీకు స్వార్థం, అక్కడి నుంచి నీకు ప్రారంభం అవుతుంది కోరిక. అసూయ కూడా నీకు అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. పోనీ అసలు వస్తువుకి దేహం ఉందంటే అసలు దేహం లేదు, దేహంతో పనులేదు. అహంభావనకి దేహం అవసరం, మనసుకు దేహం అవసరం, కానీ ఆత్మకి ఈ చైతన్యానికి దేహంతో పని లేదు. దానికి దేహం ఉందనుకున్నప్పుడు కూడా లేదు. జీవుడు లోపల ఈ శరీరానికి, చనిపోయే శరీరానికి, ఈ శరీరము నాదు నాదు, ఈ శరీరము నేను, ఈ శరీరము నాది, ఈ శరీరము నాది, ఈ శరీరము నేను అని చెప్పి జీవుడికి ఈ ఇద్దరికి అసలు వస్తువు పరమాత్మ బ్రహ్మం అతీతముగా ఉన్నాడు అంటాడు కృష్ణుడి గీతలో. వీడు కాదు, నువ్వు అనుకునేవాడు కాదు, లోపల ఈ దేహము కానీ, ఈ దేహము నేను, ఈ దేహము నాది అనుకునే లోపల ఒకడు ఉన్నాడు, జీవుడు ఒకడు ఉన్నాడు. ఈ దేహానికి ఈ అనుకునే జీవుడికి అతీతంగా ఎవో ఎవో అతీతంగా ఒకడు ఉన్నాడు. వాడే బ్రహ్మం, వాడే పురుషోత్తముడు, వాడే పరతత్వం, వాడే పరబ్రహ్మం. వాడిని పొందవలసింది కూడా అదే. పురుషోత్తమ ప్రాప్తియోగం ఉంటే మనం పొందవలసింది కూడా వాడిని. వాడు ఇక్కడ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, కానీ ఇక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోయాం. రహస్యం ఏంటంటే, ఈ ఇక్కడ ఈ ప్లాట్ఫారం కింద బంగారం ఉందనుకోండి, ఉందనుకోండి, ఏదో ఒక మణుకు బంగారం ఉందనుకోండి. ఈ బంగారం ఉందని నాకు తెలియదు అనుకోండి, ఈ ప్లాట్ఫారం మీద 1000 సంవత్సరాలు తిరిగినా ఇక్కడ బంగారం వెతకాలని మనకు తెలియదు. ఈ ప్లాట్ఫారం లోపల బంగారం ఉందనుకోండి, ఈ ప్లాట్ఫారం మీద నేను ఒక 1000 జన్మలు ఇచ్చి ప్లాట్ఫారం మీద కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, అక్కడ బంగారం లోపల ఉందని తెలియబుద్ది అనేది అన్వేషించాలనే బుద్ధి నాకు కలగదు. ఎవడో గురువు వచ్చి ఎవడో చెప్తాను, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావు కింద బంగారం బంగారం కోసం మార్కెట్ లో తిరుగుతున్నావు అని చెప్పి, ఓహో ఇక్కడే ఉందా బంగారం, అప్పుడు తవ్వి చూసుకుందాం అనుకుంటే ఇక్కడ ఉంది. అక్కడికి తీసుకెళ్ళేవాడే గురువు, వాడే దేవుడు, వాడు నీ నిజమైన మిత్రుడు, వాడే నీ నిజమైన స్నేహితుడు. ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్, ఈజ్ అవర్ లాయల్ ఫ్రెండ్, ఈజ్ అవర్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్. నీ హృదయం లోపల నేను తీసుకెళ్ళేవాడు నీ నిజమైన స్నేహితుడు, ఆ లోపల ఉందని తెలివి చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. శివాయ గురవే నమః, వాడి ఆ శివుడే మన గురువు. ఎప్పుడే కాదు ఈ జన్మలో మీరందరూ తరించాలి, మీరు జీవనముక్తులు అవ్వాలి. ఎప్పుడో 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 కాదు, నేననే భావానికి మూలాన నేననే తలంపు నీ లోపల నుంచి వస్తుంది. సముద్రంలో కెరటాలు ఉంటాయి, మీరు లోపలికి వెళ్ళి కొద్ది కెరటాలు లేని సముద్రం అయిపోతుంది. నేను నేను అనేక తలంపు నీకు వస్తుంది, ఆ తలంపు నీకు లోపల నుంచే వస్తుంది. ఆ తలంపు యొక్క మొదలలోకి నీ వెళ్ళాలి, ఆ తలంపు యొక్క మూలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం, ఏదైతే మనం నేను నేను అంటున్నాం అది తలంపే, కానీ అది నిజం కాదు. నిజానికి తలంపులే, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, పుట్టికి ఒక తలంపు, చావు ఒక తలంపు, రంగు ఒక తలంపు, అన్ని తలంపులే. దేహం ఉందనుకోవడం ఒక తలంపు, దేహం నిజంగా లేదు, ఉంది ఉందనుకుంటున్నాం అదొక తలంపు, అదే మూల తలంపు, అదే ప్రథమ తలంపు, అదే ప్రధాన తలంపు. నా గడ నిద్రలో నా దేహాన్ని తాలూకు చింతన ఏమైంది నాకు, నాకు దేహం ఉంది కదా, ఈ దేహం తాలూకు తలంపు ఏమైంది నాకు గడ నిద్రలో, నాకు దేహం ఉందని అక్కడ అనుకుంటున్నావా? అనుకోవటం లేదు, ఇంచేత అనుకోవటం లేదు, అక్కడ ఆత్మగా ఉన్నాం, దానికి దేహం లేదు కాబట్టి మనకి దేహానికి సంబంధించిన స్మృతి కూడా లేదు. గాఢ నిద్రలో కూడా ఈ దేహం ఉంది అక్కడ, కానీ దేహం తాలూకు తలంపు మనకు లేదు, ఇంచేత లేదు. మనం గాఢ నిద్రలో ఎలా ఉన్నాం, ఆత్మలో ఉన్నాం, దానికి దేహం లేదు, దానికి దేహం లేదు కాబట్టి ఏ దేహానికి సంబంధించిన చింతన లేదు, మత చింతన లేదు, దైవ చింతన లేదు. పురుష దేహం స్త్రీ దేహం అని అక్కడ భేదం ఏమి లేదు. దేహం ఉన్నప్పుడు పురుషుడు స్త్రీ అని, కానీ గాఢ నిద్రలో వాడు ఆత్మగా ఉన్నాడు కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ లేడు. దానికి ఎంచి దానికి దేహం లేదు, దేనికి దేహం లేదు, ఆత్మకి దేహం లేదు. అంటే నీకు కూడా దేహ చింతన లేదు, అది నీవు అయి ఉన్నావు. అది జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవడానికే ఆ స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలో కూడా స్థితి ఉంది, కానీ అది నీ ఎరుకులు లేదు. ఆ గాఢ నిద్రలో నువ్వు పొందుతున్న స్థితిని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవడానికి నీకు సాధన యొక్క ప్రయోజనం, సాధన యొక్క గమ్యం కూడా అది. నేను అనే తలంపు నీ లోపల నుంచి వస్తుంది. నేను నేను అనేది ఒక తలంపు, నేను నేను అని అంటున్నావు అదొక తలంపే. సత్యానికి తలంపు లేవు, అసత్యానికి తలం, నేను అనేది నిజమైన నేనికి తలంపులు లేవు, నిజా నేనికి తలంపులు ఉన్నాయి. నిజమైన నేనికి తలంపు లేవు, బ్రహ్మంకి తలంపులు లేవు, జీవితం అంటే అన్ని తలంపులు సమవులేవు. తలంపులు లేకుండా జీవితం లేదు, చావు కూడా నిజం కాదు, చావు కూడా తలంపే. నేను చనిపోతున్నానని లోపల బ్రహ్మం అనుకోదు, నీ మనస్సు అనుకుంటుంది నేను చనిపోతున్నానని. ఇంకేత మనస్సు దేహంతో తాదాత్మ్యం పొంది ఉంది కాబట్టి ఏమి లేదు. మనకి స్వప్నం వచ్చినప్పుడు స్వప్నాన్ని చూస్తాం, మన జాగ్రత్త అవస్థలో రాగానే అది స్వప్నం అని తెలుస్తుంది. మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని కూడా స్వప్నంలాగా చూడటం నేర్చుకో, అప్పుడు మనసు లోపలికి వెళ్ళదు. మన కళ్ళతోటి చూడబడుతున్న ఈ ప్రపంచం అంతా కూడా స్వప్నంలాగా మనం చూడటం నేర్చుకుంటే అప్పుడు మనసు లోపలికి వెళ్ళదు. నీకు వ్యాకులకి ఎక్కడి నుంచి వస్తుంది? గాఢ నిద్రలో వ్యాకులకి లేదు. జాగ్రత్త అవస్థలోకి రాగానే దేహము నేను అనే తలంపు వస్తుంది. ఆ దేహము నేను అనే తలంపు వచ్చిన తర్వాత అలజడి వస్తుంది, ఆందోళన వస్తుంది, అశాంతి వస్తుంది, అన్ని వస్తుంది. అయ్యి మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? దేహము నేనున్న తలంపు మూల తలంపు, అదే ప్రథమ తలంపు అని చెప్పారు. అది ఎక్కడి నుంచి వస్తాను, ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తాను, నీ లోపల నుంచి వస్తాను. ఎక్కడైతే బ్రహ్మం ఉందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, అక్కడి నుంచి ఈ తలంపు వస్తుంది. అంటే మూల తలంపుని మూలంలోకి తీసుకెళ్తే మన సాధన యొక్క గంధం. మూల తలంపు మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు మూలంలో మన యజమాని ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు, మన భర్త అక్కడే ఉన్నాడు. మన సాధన క్రమంలో మనం చేసుకునేది ఏంటంటే, నీ దేహ ప్రారంభాన్ని బట్టి కొంతమందికి ధనం రావచ్చు, కొంతమందికి ధనం రాకపోవచ్చు, కొంతమందికి విద్య వస్తుంది, కొంతమంది రాకపోవచ్చు. దేహం ప్రారంభానికి సంబంధించిన విషయాలు. కానీ నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు గర్వం తెచ్చుకోకూడదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కుంగిపోకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇవన్నీ నిజం కాదు. నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు గర్వం తెచ్చుకోకూడదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కుంగిపోకూడదు, డిప్రెషన్ రానివ్వకూడదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కొన్ని పొంగిపోకూడదు, పరిస్థితులు అనుకూలంగా లేవనుకొని కుంగిపోకూడదు. అది అసత్యమే, ఇది అసత్యమే. ఆ సంఘటనని మన దేహ ప్రారంభాన్ని బట్టి ఎదురవుతూ ఉంటాయి. ఈ మధ్య ఎవరో మాట్లాడుతున్నాను, నేను ఎవరితోటి మాట్లాడుతున్నాను, మా స్నేహితులతోటి. నేను అన్నాను మీకు మిత్రుల కంటే స్నేహితులే, మీకు మిత్రుల కంటే విరేజులే ఎక్కువ ఉన్నారేమో మాటల సందర్భంలో అన్నాను. వాళ్ళందరూ తెలివి గలవాళ్ళు. ఆ మాటల సందర్భాన్ని బట్టి అడిగాను, మీకు మామూలుగా స్నేహితులు తక్కువ విరోధులు ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది మా జనరల్ గా చూస్తుంటే. అప్పుడు ఏమైనా ఉన్నారంటే, విరోధులు ఎవరండి, స్నేహితులు ఎవరు, నా దేహ ప్రారంభాన్ని బట్టి అది అక్కడ సిద్ధం అవుతూ ఉంటారు, కానీ విరోధులు లేరు, స్నేహితులు లేరు. అసలు సృష్టిలో విరోధులు లేరు, స్నేహితులు కూడా లేరు. నా దేహ ప్రారంభాన్ని బట్టి కొందరు నాకు విరోధులుగా తయారవుతున్నారు, కొంతమంది స్నేహితులుగా తయారవుతున్నారు. ఇది అసత్యమే, అది అసత్యమే, ఇది తలంపు, అది తలంపు, ఇది రెండు నిజం కాదు. స్నేహితులు నిజం కాదు, విరోధులు నిజం కాదు, ఆ ప్రారంభాన్ని బట్టి వాళ్ళకి తయారవుతున్నారు. ఇది నిజం కాదు, అది. విరోధులు ఎవరు, స్నేహితులు ఎవరు? నా దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఈశ్వరుడు యొక్క ప్రణాళికలు వాళ్ళు అలా సిద్ధమవుతున్నారు తప్పించాలి సత్యం కా. నీకు వ్యాకుల అశాంతి దేహంతో తాదాక్ష్యం, ఒక తలంపు దేహంతో నీకు తాదాక్ష్యం పొందుతాను, ఒక తలంపు, ఆ తలంపుని నేను అని అంటున్నాను. ఆ మూల తలంపు నశించాలి. విచారణ చేసి నువ్వు పోగొట్టుకోవాల్సింది మూల తలంపునే, ధ్యానం చేసి నువ్వు పోగొట్టుకోవాల్సింది మూల తలంపునే, నిష్కామకర్మ చేసి స్వార్థం లేకుండా పనిచేసి నువ్వు తెగించుకోవాల్సింది మూల తలంపునే. ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించి, ఈశ్వరుడు రూపాన్ని ధ్యానించి, ఈశ్వరుడు నామాన్ని స్మరించుకుంటూ నువ్వు పోగొట్టుకోవాల్సింది కూడా మూల తలంపునే. మనోనాశనం కోసం ఈ ప్రక్రియలు, ఈ దేవాలయంలో జరిగే పూజలు, ఈ రిచువల్స్, ఇవన్నీ కూడా మనోనాశనానికే. మనస్సు నశిస్తేనే కానీ నీకు జ్ఞాన ఉదయం కాదు. వెంటంతా మనస్సులో ఉంది. మనస్సు నశించకుండా జ్ఞానం కలగదు. ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి. అశాంతి కూడా మనస్సులో ఉంది. వెంటంతా మనస్సులో ఉంది. అది నశించిన వెంటనే మనకు స్వరూపం తానుగా వ్యక్తం అవుతుంది. మనకి నేనుగా వ్యక్తమయ్యేది లోపల బ్రహ్మము కాదు. లోపల ఉన్న బ్రహ్మము నేనుగా వ్యక్తం అవుతుంది, లోపల ఉన్న మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతుంది. అదే అది ఎవరైనా విచారణ చెయ్యాలి మనం. ఈ మనసు మన గాఢ నిద్రలో లేదు మనం విడిచిపెట్టేస్తుంది, మన మనస్సు మన గాఢ నిద్రను విడిచిపెట్టేస్తుంది, మన శరీరం విడిచిపెట్టేస్తుంది, లోకం విడిచిపెట్టేస్తుంది, మన బంధువులు మన స్నేహితులు మన విరోధులు అందరూ విడిచిపెట్టేస్తున్నారు. మనం ఏదిగా ఉన్నాము అదిగా గాఢ నిద్రలో ఉన్నాము. ఒక దృష్టిలో పెట్టుకోండి మీరు, జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థల కంటే గాఢ నిద్రలోనే మనం సత్యానికి దగ్గరగా ఉన్నాం. అక్కడ చావులు లేవు, పుట్టుకులు లేవు. గాఢ నిద్రలో చావు, చావుకు సంబంధించిన చింత కానీ పుట్టికి సంబంధించిన కానీ చింత, పుణ్యపాపాలు చింతలు లేవు, స్వర్గ నరకాలు చింతలు ఎక్కడేమీ లేవు. జ్ఞాని కళ్ళు మూసుకుంటే బ్రహ్మను చూస్తాడు, కళ్ళు తెరిస్తే బ్రహ్మం, ఎడు చూసిన బ్రహ్మను, ఎడు చూసిన శాంతి జ్ఞానికి అది మహావైభవం. ఏ స్థితిని పొందిన తర్వాత తిరిగి రావలసిన పని లేదు, ఆ స్థితిని పొందది నా పరం. భగవంతుడు గీతలో చెప్తాడు, నువ్వు ఏ స్థితిని పొందిన తర్వాత తిరిగి ఈ భూమి మీదకి రావలసిన పని లేదు, ఆ స్థితిని పొందు అర్జున, అదే నా స్వరూపం, అదే నా పరం, అదే నా ఇల్లు, అదే నా గృహం. ఏ స్థితిని పొందిన తర్వాత తిరిగి నీ భూమి మీదకి రావలసిన పని లేదు, ఆ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం, ఆసక్తి పెట్టుకో. నువ్వు ఆసక్తి పెట్టుకుని కలిసి నిజ్యా నేను పెరుగుతుంది. నువ్వు చేసుకునే పని అది జాగ్రత్తగా చేసుకో. భగవంతుడి పాదాలను విడిచిపెట్టకు. చేతనైతే సమాజానికి నువ్వు ఏదైనా చేతనైతే సమాజానికి ఉపకరించు. అదే నువ్వు పవిత్రుడు అవటానికి. నీకు కీర్తి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు, కానీ కీర్తి కాంక్ష చాలా ప్రమాదమైనది. భక్తుడు ఎవడంటే కీర్తి వచ్చి నెత్తి మీద పడతానంటే దాన్ని ఎవడైతే స్వీకరించడు వాడు భక్తుడు. ఖ్యాతి వచ్చి శిరస్సు మీద వర్షిస్తాంటే ఆ కీర్తి తాలూకు ధ్యాస, ఆ కీర్తి తాలూకు తలంపు ఎప్పటికైతే లేదు వాడు భక్తుడు. భక్తుడికి ఏకాగ్రత వస్తుంది. ప్రహ్లాదుడు చాలా చిన్నతనంలో పొందాడు పొందవలసినంత, అలాగే ధ్రువుడు కూడా చాలా చిన్నతనంలో పొందాడు, అలాగే శుక మహర్షి కూడా చాలా చిన్నతనంలోనే పొందాడు, అలాగే రమణ మహర్షి కూడా చాలా చిన్నతనంలోనే పొందాడు, అలాగే మార్కండేయుడు కూడా చాలా చిన్నతనంలోనే పొందాడు. అలాగే మనం కూడా కృషి చేస్తుంటే నిరంతరంగా కృషి, మనం బాగుపడాలంటే, మనం బాగుపడాలంటే మనం చేసుకునే సాధన నిరంతరం చేస్తాం. మనం వికాసం పొందాలనుకుంటే నిరంతరం చేస్తాం. జ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించాలి, అమృతానుభవం పొందాలనుకున్నప్పుడు విశ్రాంతి లేని కృషి అవసరం మనకు. మీరు కొందరు నిష్కామకర్మ చేయండి, భగవంతుని అర్చన చేయండి, ఏదైనా మీకు తెలుసుంటే మంచి విషయం ఇతరులకు బోధించండి, లేకపోతే మంచి విషయం రాయండి. ఇతరులకు అవసరమైతే దుఃఖంతో కాలిపోయే వాళ్ళకి మీ చల్లటి చూపులు ప్రసాదించండి. కొంతమంది చూపులు చూస్తుంటే ఎంత వికారంగా ఎంత భయం, కొంతమంది కళ్ళు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది. ఆ లోపల ఉన్న అసూయ, ఆ లోపల ఉన్న భయం, లోపల ఉన్న వికారం, ఆ లోపల ఉన్న వేరుబుద్ధి, లోపల ఉన్న భేదభావం నా కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. జలగలగల పన్నుకుంటాం. నీటిలో ఉన్న చేపను భూమి మీద వేస్తే ఎలా కొట్టుకుంటుంది జలగలగల. అలాగే కొంతమంది కళ్ళల్లో చూస్తుంటే వాళ్ళు నా భేద బుద్ధి, వేరే బుద్ధి, అసూయ, ఆ కపటం, ఆ కపట మనస్తత్వం ఆ కళ్ళలో కనిపిస్తుంది. మీ మనస్సును మాలోంచి మీరు దాచుకోగలరు, మీ కళ్ళుని మట్టుకు మాలోంచి దాచుకోలేరు. మీ కళ్ళు చూస్తాను మీ మనస్సులో ఏముందో తెలుస్తూ ఉంటుంది. అది ఎందుకు చెబుతున్నా, సౌందర్యంలో ప్రవేశించాలి మనం. చెప్తాడు ఈ సృష్టిలో అన్నిటి కంటే అందమైనది బ్రహ్మమే. బ్రహ్మం నీకు మించిన బ్రహ్మం అందంగా, బ్రహ్మమే సౌందర్యమే, రకాలు ఎలా ఊగిసలాడుతూ ఉంటాయి బ్యూటీ. బ్రహ్మమే అన్నిటి కంటే అత్యంత సౌందర్యమైనది బ్రహ్మమే. దానికి అదే వెయ్యి కళ్ళుతో, ఈ రెండు కళ్ళు వెయ్యి కళ్ళుతో జ్ఞానం కదా, వెయ్యి కళ్ళు పెట్టుకున్నారు
మనస్సుని, మన మనస్సును ఆ లోపల బ్రహ్మమే ఎంత సౌందర్యవంతమైందో. ఈ మనస్సుని నేను నేనే అంటున్నాను కదా, ఈ మనస్సును కూడా ఎంత సౌందర్యవంతం చేసుకుంటేనే కానీ ఇది అందరూ లేనాం కాదు. అదే నీ బ్రహ్మం ఎంత పవిత్రమైందో, బ్రహ్మం అంటే నీ మనస్సు అంత పవిత్రమైతేనే కానీ ఈ మతంలోంచి ఆ మతంలో మన ఆ మతం నుంచి ఈ మతంలో రమ్మనే మతం మారిపోవద్దు. ఇతర కులాలను దూషించొద్దు, దేవతలను కూడా మనం దూషించకూడదు. దేవతలను స్మరించడం వల్ల దేవతా రుణం తీరిపోతుంది మనకి. వాళ్ళని పూజించడం వల్ల, వాళ్ళని గౌరవించడం వల్ల, వాళ్ళని స్మరించడం వల్ల వాళ్ళ రుణం మనకు తీరిపోతుంది. మరి గురువు యొక్క రుణం ఎప్పుడు తీరుతుంది? గురువు రుణం ఎప్పుడు? గురువు చెప్పింది బాగా అర్థం చేసుకుని ఆచరించి అనుభవిస్తే అప్పుడు గురువు రుణం తీరిపోతుంది. శివాయ గురవయనా, నీకు నాకు అందరికీ శివుడే గురువు. ఈ మధ్యన శిరిడి బాబా భక్తులతో నేను మాట్లాడుతున్నాను. కొన్ని రహస్యాలు మనం చెప్పుకుంటాం, మీరు ఎక్కడ అనకూడదు. బాబా భక్తులతో మాట్లాడుతుంటే బాబా భక్తులు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని, నాకు ఆయన సరిపోతాడండి, బాబా భక్తులు అన్నాడు నాకు సరిపోతాడండి, మళ్ళీ ఆయనకి నాకు మధ్యన దేవుడు ఎంతకండి అన్నాడు. ఆయన నాకు దేవుడు, ఆయనే నాకు గురువు, ఆయనకి నాకు మధ్య ఇంకా దేవుడు ఎందుకు? నాకేదే, ఆయనే దేవుడు నాకు, ఆయనే గురువు. నాకేమి ఇవ్వాలో ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. ఇంకా మధ్యన దేవుడు ఎందుకు నాకు? ఆయన అన్ని ఆయన చాలు, మధ్యన దేవుడిని తీసుకురాకండి అన్నాడు. వండర్ఫుల్, నేను చాలా సంతోషించాను. వండర్ఫుల్ రిప్లై, బ్యూటిఫుల్ రిప్లై. మధ్యవర్తి కింద మళ్ళీ మధ్యన దేవుడు నాకు గురువు, ఆయనే దేవుడు, ఆయనే గురువు. మళ్ళీ మధ్యన దేవుడిని పెట్టద్దు, మళ్ళీ గురువుకి దూరం అయిపోతాను. నాకు ఆయన సరిపోతుంది, ఇతరులు మాట్లాడితే తెలియదు, నాకు సరిపోతుంది. రామకృష్ణ పరమహంస అన్నాడు, నిన్ను చంపుకోవడానికి చిన్న సూది సరిపోతుంది, ఇతరులను చంపడానికి అయితే ఖర్చులు తుపాకులు ఉండాలి. అదే ఆయన అన్నాడు, నేను నాకు తరించడానికి ఇది సరిపోతున్నాను, ఇతరుల విషయం నాకు తెలియదు. ఆత్మ ఉన్నాను, గురువు అన్నాను, ఈశ్వరుడు అన్నా ఒకటి. ఆత్మను విడిచిపెట్టి గురువు ఉండడు, ఆత్మను విడిచిపెట్టి గురువు ఉంటేవాడు గురువు కాదు. ఆత్మను విడిచిపెట్టి ఈశ్వరుడు ఉండడు, ఆత్మను విడిచిపెట్టి ఈశ్వరుడు ఉంటేవాడు ఈశ్వరుడు కాదు. ఆత్మను విడిచిపెట్టి జ్ఞాని ఉండడు, ఆత్మను విడిచిపెట్టి జ్ఞాని ఉంటేవాడు జ్ఞాని కాదు. ఆత్మను విడిచిపెట్టి అవతార పురుషుడు ఉండడు, ఆత్మను విడిచిపెట్టి అవతార పురుషుడు ఉంటేవాడు అవతార పురుషుడు కాదు. మరి బాబా భక్తులు అన్న మాట ఇంకోసారి చెప్తున్నాను, నేను ఉండలేక చెప్తున్నాను. మీరు దేవుడు దేవుడు అంటున్నారు, నాకు నా గురువుకి మధ్యన మళ్ళీ దేవుడు గొడవ ఎందుకు? మీరు దేవుడు గొడవ చెప్తాంటే నా గురువుకి నేను దూరం అయిపోతాను. ఇది బాబా ఒక బాబా గారి భక్తుడు అన్నమాట. ఆ మాట మరొకసారి మీకు నేను చెప్తున్నాను. మీరు ఈ సభను వచ్చి జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని బాబాగారి భక్తులు, భీమవరంలో ఉన్నటువంటి బాబాగారి సేవా సమితి వారి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో అందంగా నిర్వర్తించినందుకు, సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మీ తరఫున నా తరఫున వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరాం, 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 సాయిరాం, సాయిరాం.